భూమి మీద ఉన్న దేశముల మధ్య అనేక వ్యత్యాసములు ఉన్నాయని మనందరికీ తెలుసు. వాటన్నిటికీ తమ సొంత భౌగోళము, భిన్నమైన జాతులు మరియు విశేషమైన పరంపరలు ఉంటాయి. అయితే ఇంచుమించు దేశములన్నిటిలో ఒక విషయం మాత్రం సామాన్యంగా ఉంటుంది. మన దేశముల ఆరంభములను గుర్చిన వృత్తాంతములు, మన దేశములను స్థాపించిన ప్రజల యొక్క బలిదానములను గూర్చి, వారు సాధించిన వాటిని గూర్చి వినడం మనందరికీ ఇష్టం. వారి సాహసగాథలను కొనియాడుతూ మనము పాటలు పాడతాము. ఈ ఆవిర్భావ వృత్తాంతములను గూర్చి మనము సంతోషించి వాటిని గూర్చి మాటిమాటికి ఎందుకు మాట్లాడతాము? ఇంచుమించు ప్రతి మానవ సంస్కృతిలో ఇది ఎందుకు అంత ప్రాముఖ్యమైన భాగముగా ఉన్నది? సరే, దీనికి కనీసం రెండు కారణాలు ఉన్నాయి. ఒకవైపున మునుపటిని గూర్చిన జ్ఞాపకములను ముందు తరముల వారికి అందించుటకు మన దేశముల మూలములను గూర్చి మనము మాట్లాడతాము. మన పిల్లలు తమ మూలములను, తమ ఆరంభములను గుర్తుంచుకోవాలని మనము కోరతాము. కానీ మరొక వైపున భవిష్యత్తు కొరకు ఒక దిశను కనుగొనుటకు మన దేశములను మునుపు నడిపించిన మార్గదర్శకములను మనము జ్ఞాపకము చేసుకోవాలనుకుంటాము. ఇంచుమించు ఇలాంటిదే పాత నిబంధనలోని దేవుని ప్రజల మధ్య కూడా జరిగింది. పురాతన ఇజ్రాయేలీయులు తమ ఆరంభములను గూర్చిన వృత్తాంతములను ఎంతో ఇష్టపడ్డారు. మరియు ఈ రెండు కారణముల కొరకే వాటిని ఒక తరము నుండి మరొక తరమునకు అందించారు. మునుపటి కాలములో సాధించిన గొప్ప విజయములను మరిచిపోకుండా ఉండునట్లు గతములో జరిగిన సన్నివేశములను జ్ఞాపకము చేసుకునుటకు వారు తమ పితరుల దినములను గూర్చి చెప్పారు. అంతేగాక వారు భవిష్యత్తులో వెళ్లవలసిన దిశను గూర్చి గుర్తు చేసుకునుటకు కూడా వారు ఈ వృత్తాంతములను ఒక తరము నుండి మరొక తరమునకు అందించారు. తండ్రి అయిన అబ్రహాము అని పేరు పెట్టబడిన మన పాఠ్యక్రమములో ఇది మొదటి పాఠము. ఈ పాఠ్యక్రమములో తమ గొప్ప పితరుడైన అబ్రహామును గూర్చి పురాతన ఇజ్రాయేలీయులు చెప్పిన వృత్తాంతములను మనము చూద్దాము. తన కాలములో నివసించిన ఇజ్రాయేలీయులకు తమ పూర్వకాలమును గూర్చి జ్ఞాపకము చేసుకున్నట్లు మరియు దేవుడు తమ కొరకు దాచియుంచిన భవిష్యత్తును వారు స్పష్టముగా అర్థము చేసుకున్నట్లు మోషే ఈ వృత్తాంతములను వ్రాశాడని మనము చూస్తాము. ఈ పాఠ్యక్రమములోని మూడు పాఠములలో ఇది మొదటి పాఠము. మరియు దీనికి అబ్రహాము జీవితము, నిర్మాణము మరియు విషయములు అను శీర్షికనిచ్చాము. అబ్రహామును గూర్చి మాట్లాడు ఆదికాండములోని అధ్యాయముల యొక్క నిర్మాణము మరియు విషయముల మీద దృష్టి పెడుతూ ఈ పాఠములో అబ్రహాము జీవితం యొక్క అవలోకనమును మనము ఆరంభిద్దాము. అబ్రహాము జీవితమును గూర్చి అతడు వ్రాసిన కథనమును మోషే ఏ విధముగా నిర్మించాడు? ఈ అధ్యాయములలోని ముఖ్య విషయములు ఏమిటి? అబ్రహాము జీవితం యొక్క నిర్మాణము మరియు విషయములను మనము రెండు భాగములలో చూద్దాము. మొదటిగా ఈ సాహిత్యం యొక్క సాహిత్య నిర్మాణమును చూద్దాము. రెండవదిగా ఈ అధ్యాయముల యొక్క ముఖ్య అంశములను చూద్దాము. అబ్రహాము జీవితం యొక్క సాహిత్య నిర్మాణమును మొదట చూద్దాము. ముఖ్యముగా వృత్తాంతములు లేక కథనములు కలిగియున్న అబ్రహాము జీవితము వంటి లేఖన భాగములను మనము పరిగణించినప్పుడు బైబిల్ రచయితలు కేవలము అనేక సంవత్సరముల క్రితం జరిగిన సత్యములను గూర్చి మాత్రమే చెప్పలేదని మనము గుర్తుంచుకోవాలి. దేవుని ప్రతినిధిగా ఉండుటకు పరిశుద్ధాత్ముడు వారిని ప్రేరేపించాడు కాబట్టి వారు వ్రాసిన చరిత్ర పూర్తిగా నిజమయ్యున్నది. అంతేగాక వారు వ్రాసిన ప్రజల యొక్క అవసరతలను గూర్చి కూడా మాట్లాడునట్లు పరిశుద్ధాత్ముడు వారిని ప్రేరేపించాడు. కాబట్టి తమ పాఠకులను దృష్టిలో పెట్టుకుని కూడా బైబిల్ రచయితలు చరిత్రను గూర్చి వ్రాశారు. ఈ వృత్తాంతములను పొందుకున్న ప్రజల జీవితాలకు ఇవి ఉపయోగకరముగా ఉండు విధముగా వారు ఈ వృత్తాంతములను రూపొందించారు. ఆదికాండములో అబ్రహాము జీవితమును గూర్చిన నివేదికను మనము చూసినప్పుడు అబ్రహాము జీవితములో జరిగిన సన్నివేశములను ఈ వృత్తాంతములు పొరపాటుగా నివేదించవను నిశ్చయతను మనము కలిగి ఉండవచ్చు. అయితే మోషే యొక్క వాస్తవిక పాఠకులకు ఈ వృత్తాంతములు ఏ విధముగా అనువర్తించబడినవో అర్థము చేసుకునుటకు ఆదికాండము అబ్రహాము జీవితమును ఏ విధంగా చిత్రీకరిస్తుందో కూడా మనకు తెలిసి ఉండాలి. ఆదికాండములో అబ్రహాము జీవితము యొక్క సాహిత్య నిర్మాణమును విశ్లేషించుట ద్వారా ఒక విధముగా అబ్రహాము జీవితము ఎలా చిత్రీకరించబడుతుందో మనము అర్థము చేసుకోవచ్చు. అబ్రహాము జీవితం యొక్క సాహిత్య నిర్మాణమును మనము రెండు భాగములలో చూద్దాము. మొదటిగా ఆదికాండము గ్రంథం యొక్క సంపూర్ణ అవలోకనమును మనము చూద్దాము. మరియు ఆదికాండము గ్రంథమంతటిలో అబ్రహాము వృత్తాంతము ఏ విధముగా అమర్చబడుతుందో చూద్దాము. రెండవదిగా అబ్రహాము జీవితము మీద దృష్టిపెట్టు వృత్తాంతముల యొక్క నిర్మాణమును మనము చూద్దాము. ఆదికాండము గ్రంథమంతటి యొక్క అవలోకనముతో ఆరంభిద్దాము. శతాబ్దములు తరబడి ఆదికాండము యొక్క నిర్మాణమును పలువురు వ్యాఖ్యానకర్తలు పలు విధాలుగా అర్థము చేసుకున్నారు. వంశములు లేక తోలెదోత్ వాక్యభాగములు ఆదికాండము గ్రంథమంతటా పునరావృతమైన విధానము ఆధారముగా ఆదికాండమును 10 భాగములుగా విభజించుట ఒక పద్ధతి అయి ఉన్నది. ఈ విశాల దృక్పథమునకు కొంత విలువ ఉన్నదని మనము అంగీకరించాలి. అయితే ఆదికాండమును 3 పెద్ద భాగములుగా విభజించుట మరింత సహాయకరముగా ఉంటుంది అని ఇతర పాఠ్యక్రమములలో మనము సూచించాము. ఆదికాండము 1:1 నుండి 11:9 ప్రాచీన చరిత్ర, 11:10 నుండి 37:1 ఆదిమ పితృల చరిత్ర, 37:2 నుండి 50:26 తరువాతి పితరుల చరిత్ర. ఆదికాండము 1:1 నుండి 11:9 ప్రాచీన చరిత్ర లోకము యొక్క ఆరంభములను గూర్చి దేవుడు బయలుపరిచిన సత్యమును తెలియజేస్తుంది. ఇది సృష్టిని గూర్చి, సృష్టి భ్రష్టమగుటను గూర్చి, ప్రపంచవ్యాప్త జలప్రలయము ద్వారా సృష్టిని పునారూపించుటను గూర్చి మాట్లాడుతుంది. ఇది ప్రాచీన పశ్చిమాసియాలో ఉన్న ప్రాచీన చరిత్రల వైఖరిని పోలియున్నది కాబట్టి ఒక సాహిత్య భాగముగా ముడిపడియుంటుంది. 37:2 నుండి 50:26 ఉన్న తరువాతి పితరుల చరిత్ర యోసేపు వృత్తాంతమును తెలియజేస్తుంది. ఇది యోసేపు మరియు అతని సహోదరుల మధ్య సంఘర్షణతో ఆరంభమై ఐగుప్తులో యోసేపు అధికారమును సంపాదించుటతో కొనసాగి యోసేపు తన సహోదరులతో సమాధానపడుటతో ముగుస్తుంది. ఈ విశాలమైన ఐక్య వృత్తాంతమును అనేక మంది వ్యాఖ్యానకర్తలు యోసేపును గూర్చిన నోవెల్లా అని వర్ణించారు. ఈ మొదటి మరియు చివరి భాగముల మధ్య ఆదికాండం 11:10 నుండి 37:1 ఉంది. ఈ అధ్యాయములలో ఆదిమ పితరుల చరిత్ర అనగా ఇజ్రాయేలు దేశం యొక్క మొదటి పితరులను గూర్చిన వృత్తాంతముల యొక్క సంగ్రహము ఉంది. ఈ పాఠ్యక్రమములో ఆదికాండములోని ఈ మధ్య భాగములోని ఒక భాగమును మనము చూడబోతున్నాము. సాధారణముగా ఆదిమ పితరుల చరిత్ర 2 భాగములుగా విభజించబడుతుంది. 11:10 నుండి 25:18 అబ్రాహాము జీవితము మరియు 25:19 నుండి 37:1 యాకోబు జీవితము. లేఖనములో మనము తరచుగా ముగ్గురు ఆదిమ పితరులను గురించి వింటాము కాబట్టి ఈ రెండింతల విభజన ఆశ్చర్యంగా అనిపించవచ్చు. అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబు. కాబట్టి ఈ అధ్యాయముల యొక్క సాహిత్య నిర్మాణము కూడా మూడింతలుగా ఉండాలని, అనగా మొదటిగా అబ్రహామును గూర్చి చెప్పి తరువాత ఇస్సాకు మరియు యాకోబులను గూర్చి చెప్పు విధముగా ఉండాలని మనము ఆశించుట సబబే. కానీ వాస్తవానికి ఆదిమ పితృల చరిత్రలో ఏ భాగము కూడా ఇస్సాకును ప్రధానమైన పాత్రగా చూపలేదు. బదులుగా అతడు కేవలము ఒక పరివర్తనీయ మాత్రగా మాత్రమే ఉన్నాడు. అతని జీవితము మొదటిగా అబ్రహాము జీవితములోని భాగముగాను తరువాత యాకోబు జీవితములోని భాగముగాను ప్రస్తావించబడింది. ఫలితముగా ఆదిమ పితరుల చరిత్ర కేవలము 2 ముఖ్య భాగములుగా మాత్రమే విభజించబడుతుంది. అబ్రహాము జీవితము మరియు తరువాత యాకోబు జీవితము. ఈ పాఠ్యక్రమములో మనము పితరుల కాలము యొక్క మొదటి భాగమును, అనగా తండ్రి అయిన అబ్రహామును గూర్చి మోషే ఇచ్చిన నివేదికను చూస్తాము. కాబట్టి ఆదికాండం 11:10 నుండి 25:18 వర్ణించబడిన విధముగా అబ్రహాము జీవితం యొక్క నిర్మాణమును క్షుణ్ణంగా పరిశీలన చేద్దాము. ఆదికాండము గ్రంథము యొక్క నిర్మాణములో అబ్రహాము జీవితము ఎక్కడ అమర్చబడుతుందో మనము చూశాము కాబట్టి తరువాత విషయమును మనము చూడవలసి ఉన్నది. ఆదికాండం 11:10 నుండి 25:18 అబ్రహాము జీవితం యొక్క నిర్మాణము. అబ్రహాము జీవితం యొక్క నిర్మాణమును అన్వేషించుటకు ఈ అధ్యాయములను మనము 2 స్థాయిలలో చూద్దాము. ఒకవైపున అబ్రహాము జీవితం యొక్క మూల భాగములను లేక ఉపాఖ్యానములను చూద్దాము. మరొకవైపు ఈ ఉపాఖ్యానాలు ఆదికాండములోని అబ్రహాము జీవితంలోనికి ఏ విధముగా అమర్చబడినవో మనము పరీక్షిద్దాము. అబ్రహాము జీవితం యొక్క మూల భాగములను లేక ఉపాఖ్యానములను మొదట గుర్తిద్దాము. మోషే అబ్రహాము జీవితమును గూర్చి 17 మూల భాగములు లేక ఉపాఖ్యానములలో వ్రాశాడు. మొదటిగా అబ్రహాము యొక్క దయనొందిన వంశము, అనగా అబ్రహాము యొక్క కుటుంబ వారసత్వమును వర్ణించు వంశావళి. ఈ వాక్యభాగము తరువాత విఫలమగుచున్న అబ్రహాము యొక్క తండ్రిని గూర్చిన వృత్తాంతము ఉంది. ఇది అబ్రహాము తండ్రి అయిన తేరహుతో అతడు చేసిన యాత్రలను వర్ణించు రెండవ వంశావళి అయ్యున్నది. అబ్రాహాము కనానుకు వలస వెలుట అనగా అబ్రాహాము యొక్క మొదటి పిలుపు మరియు వాగ్దాన దేశమునకు ప్రయాణమును గుర్చిన వృత్తాంతము. ఐగుప్తు నుండి అబ్రాహాము యొక్క విమోచన అనగా అబ్రాహాము ఐగుప్తునకు యాత్రికునిగా వెళ్లిన మరియు దేవుడు అతనిని విడిపించిన కాలము. లోతుతో అబ్రాహాము యొక్క సంఘర్షణ అనగా అబ్రాహాము మనుష్యులు మరియు లోతు మనుష్యుల మధ్య సంఘర్షణ. అబ్రాహాము లోతును విడిపించుట అనగా లోతును పట్టుకునిన రాజుల నుండి అతనిని విడిపించుటకు అబ్రాహాము వారితో యుద్ధము చేసిన సమయము. అబ్రాహాము యొక్క నిబంధన వాగ్దానములు అనగా అబ్రాహాముకు అనేక మంది వారసులు ఉంటారని, ఒక నిత్య స్వాస్థ్యము ఉంటుంది అని దేవుడు అతనికి వాగ్దానము చేసి నిశ్చయతనిచ్చిన వృత్తాంతము. అబ్రాహాము హాగర్ విషయంలో విఫలమగుట అనగా శారాదాసి అయిన హాగరుతో అబ్రాహాము ఇష్మాయేలు అను కుమారుని కనిన సమయము. అబ్రాహాము యొక్క నిబంధన అర్హతలు అనగా దేవుని ఆజ్ఞలకు నమ్మకముగా ఉండాలని అబ్రాహాముకు జ్ఞాపకము చేసిన దేవుని నిబంధనను గుర్చిన వృత్తాంతము. సుదోమ గుమర్రాలు అనగా సుదోమ గుమర్రాల నాశనము మరియు లోతు ఆ నాశనములో నుండి తప్పించుకొనుటను గుర్చిన వృత్తాంతము. అబీమెలేకు కొరకు అబ్రాహాము చేసిన విజ్ఞాపన అనగా ఫిలిస్తీయుడైన అబీమెలేకు కొరకు అబ్రాహాము ప్రార్థించిన సమయము. అబ్రాహాము కుమారులైన ఇస్సాకు మరియు ఇష్మాయేలు అనగా ఇస్సాకు జననము మరియు అబ్రాహాము కుటుంబము నుండి ఇష్మాయేలును పంపివేయుటను గుర్చిన వృత్తాంతము. అబ్రాహాము అబీమెలేకుతో చేసిన వడంబడిక అనగా భూమి మరియు నీటి హక్కులను గుర్చి అబ్రాహాము అబీమెలేకుతో ఒక ఒప్పందమును చేసిన సమయము. అబ్రాహాము పరీక్ష అనగా తన కుమారుడైన ఇస్సాకును బలి అర్పించమని దేవుడు అబ్రాహామునకు పిలుపునిచ్చిన సుపరిచితమైన ఉపాఖ్యానము. అబ్రాహాము సమాధి కొరకు భూమి అనగా శారా మరణము మరియు సమాధి స్థలమును కొనుటను గూర్చిన వృత్తాంతము. అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు కొరకు భార్య అనగా రిబ్కా ఇస్సాకుకు భార్య అయిన సమయము. చివరిగా అబ్రాహాము మరణము మరియు వారసుడు అనగా అబ్రాహాము మరణమును గుర్చిన ముగింపు వృత్తాంతము మరియు అతని వారసుల నివేదిక. మనం ఇక్కడ చూస్తున్నట్లు అబ్రాహాము జీవిత వృత్తాంతము అతని జీవితములో జరిగిన సన్నివేశముల యొక్క మౌలిక క్రమమును అనుసరిస్తుంది. అతడు యవనుడుగా ఉండి అతని తండ్రి ఆధీనములో ఉన్న సమయముతో వృత్తాంతము ఆరంభమై అబ్రాహాము ముసలివాడై మరణించుటతో ముగుస్తుంది. కొన్నిసార్లు అబ్రాహాము జీవితములోని పలు ఉపాఖ్యానముల మధ్య సూచనలు మరియు స్పష్టమైన సంబంధములు కనిపిస్తాయి. కానీ పాత నిబంధనలోని ఇతర భాగములతో పోల్చితే అబ్రాహాము జీవిత వృత్తాంతములో 17 స్వతంత్ర ఉపాఖ్యానముల యొక్క క్రమము కనిపిస్తుంది. అబ్రాహాము జీవితములోని సన్నివేశములను నివేదించుటకు మరియు మోషే యొక్క వాస్తవిక ఇజ్రాయేలీయ పాఠకులకు కొన్ని పాఠములను బోధించుటకు ప్రతి ఉపాఖ్యానము రూపొందించబడింది. మోషే వారిని ఐగుప్తులో నుండి వాగ్దాన దేశము వైపుకు నడిపించుచుండగా ఈ ఉపాఖ్యానములలో ప్రతి ఒక్కటి వారి జీవితములకు ఎంతో ఉపయోగకరముగా ఉండినది మరియు అలాగే నేటి మన జీవితములకు కూడా ఎంతో ఉపయోగకరముగా ఉన్నది. అబ్రాహాము జీవితం యొక్క మూల ఉపాఖ్యానములను పరిచయము చేశాము కాబట్టి ఇప్పుడు ఈ భాగములు ఏ విధముగా ఐక్యత కలిగి ఉన్నాయో చూచుటకు సిద్ధముగా ఉన్నాము. అబ్రాహాము వృత్తాంతము ఏ విధముగా ఐక్యపరచబడినది? ఏ తర్కము వాటిని క్రమపరుస్తుంది? సులువైన మాటలలో అబ్రాహాము జీవితం యొక్క ఉపాఖ్యానములు కొన్ని శీర్షికల ఆధారముగా అమర్చబడినవి మరియు ఈ అమరికలు 5 సౌష్టవ లేక సమతుల్య దశలను రూపొందిస్తాయి. మొదటిగా మనము ఊహించు విధముగానే పితరుని జీవితం యొక్క ఆరంభములో మోషే నివేదిక అబ్రాహాము యొక్క నేపథ్యము మరియు దేవునితో ఆదిమ అనుభవాలతో ఆరంభమవుతుంది. ఈ భాగములలో అబ్రాహాము యొక్క దయనొందిన వంశావళి, అతని విఫలమగు తండ్రి మరియు అతడు కనానుకు వలస వెలుట ఉన్నాయి. అబ్రాహాము యొక్క కుటుంబ నేపథ్యము మరియు వాగ్దాన దేశములోనికి అతని ప్రవాసము మీద దృష్టి పెడుతూ అబ్రాహాము దేవునితో ఒక విశేషమైన అనుబంధములోనికి ఎలా ప్రవేశించాడో ఈ అధ్యాయములు వివరిస్తాయి. అబ్రాహాము జీవితములోని 2వ ఉపాఖ్యానముల గుంపు 12వ అధ్యాయం 10వ వచనము నుండి 14వ అధ్యాయం 24వ వచనం వరకు ఇతర ప్రజలతో అబ్రాహాము కలిగియుండిన ఆరంభ సంబంధాల మీద దృష్టి పెడుతుంది. దీనిలో ఐగుప్తు నుండి అతని విమోచన, లోతుతో అతని సంఘర్షణ మరియు అతడు లోతును విడిపించుట ఉన్నాయి. ఈ మూడు ఉపాఖ్యానములు ఐక్యముగా ఉన్నాయి. ఎందుకంటే ఇవి అనేక ప్రజల గుంపుల ప్రతినిధులను అబ్రహాము ఎదుర్కొనుట మీద మరియు వారితో సంకర్షించుట మీద దృష్టి పెడతాయి. ఈ అధ్యాయములలో పితరుడు ప్రధానముగా ఐగుప్తు ఫరోతో, అతని అన్నకొడుకు లోతుతో, దండెత్తిన రాజులతో, సుదోమారాజుతో మరియు షాలేమురాజైన మెల్కీసెదేకుతో వ్యవహరించాడు. మూడవ భాగము మరియు అబ్రహాము జీవితం యొక్క కేంద్ర భాగము 15:1 నుండి 17:27 అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన అనుబంధము మీద దృష్టి పెడుతుంది. పితరుని జీవితములోని ఈ భాగములో మూడు ఉపాఖ్యానములు ఉన్నాయి. అబ్రహాము యొక్క నిబంధన వాగ్దానములు, హాగరు విషయంలో అబ్రహాము యొక్క వైఫల్యము మరియు అబ్రహాము యొక్క నిబంధన అర్హతలు. 18:1 నుండి 21:34 కనిపించు నాలుగవ భాగము ఇతర ప్రజలతో అబ్రహాము తరువాత చేసిన సంపర్కములను ప్రస్తావిస్తుంది. ఇవి అబ్రహాము ఇతర ప్రజల గుంపులతో చేసిన సంపర్కముల మీద దృష్టి పెడతాయి. కాబట్టి ఈ అధ్యాయములు ప్రధానముగా ఐక్యత కలిగి ఉంటాయి. ఈ అధ్యాయములు సుదమ గుమరాల సందర్భములో అబ్రహామును వర్ణిస్తాయి. అభిమెలేకు కొరకు అబ్రహాము చేసిన విజ్ఞాపన, ఇస్సాకు మరియు ఇష్మాయేలులకు అనుబంధములో అబ్రహాము మరియు అభిమెలేకుతో అబ్రహాము చేసిన వడంబడికను దీనిలో మనము చూస్తాము. లోతు మరియు అతని కుటుంబముతో పితరుడు ఎలా సంకర్షించాడో, సుదమ గుమరాలలోని ప్రజలతోనూ, ఫిలిస్తీయుడైన అభిమెలేకు రాజుతోనూ అతడు ఎలాంటి అనుబంధము కలిగి ఉన్నాడో ఈ నాలుగు ఉపాఖ్యానాలు మరి ఎక్కువగా వర్ణిస్తాయి. మనము ఊహించున్నట్లే 22:1 నుండి 25:18 ఉన్న పితరుని జీవితం యొక్క 5వ మరియు ఆఖరి భాగము అబ్రహాము జీవితం యొక్క ముగింపును గూర్చిన, ముఖ్యముగా అతని వారసులు మరియు మరణమును గూర్చిన విషయములను ప్రస్తావిస్తుంది. దేవుడు అబ్రహామును ఏ విధముగా పరీక్షించాడో ఇది నమోదు చేస్తుంది. ఇది అబ్రహాము సమాధి కొరకు భూమిని కొనుటను నివేదిస్తుంది. ఇది అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు కొరకు భార్యను కనుగొనుటను నివేదిస్తుంది మరియు ఇది అబ్రహాము మరణమును కూడా నమోదు చేస్తుంది. ఈ అధ్యాయములు అబ్రహాము భార్య అయిన శారా మీద మరియు అతని కుమారుడైన ఇస్సాకు మీద దృష్టి పెట్టి అబ్రహాము యొక్క ఇతర భార్యలు మరియు వారి కుమారుల కంటే వీరికి ఎక్కువ ఘనతను ఇస్తాయి. అబ్రహాము జీవితం యొక్క ఉపాఖ్యానములు ఒకదానికొకటి స్వతంత్రముగా ఉన్నాయి. కాబట్టి అబ్రహామును గూర్చి ప్రజలు మొదటిసారి చదివినప్పుడు వారు లక్ష్యము లేకుండా ఒక సన్నివేశములో నుండి మరొక సన్నివేశములోనికి భ్రమిస్తున్నారు అన్నట్లు అనిపిస్తుంది. ఎలాంటి ముందు ఆలోచన లేక ప్రణాళిక లేకుండా మోషే ఒక్కొక్క సన్నివేశమును ప్రస్తావించాడు అన్నట్లుగా వారు అబ్రహామును గూర్చిన వృత్తాంతములను చదువుతారు. అయితే ఈ మొదటి ఆలోచన తరువాత కూడా అబ్రహాము జీవితమును గూర్చిన వృత్తాంతములు కేంద్ర అంశములను తెలుపు ఉపాఖ్యానముల గుంపుగా క్రమపరచబడ్డాయి. అబ్రహామును గూర్చి తాను చెప్పగోరిన దానిని మోషే వాస్తవానికి ప్రణాళికపరంగా వ్రాశాడని మన సులువైన 5 దశల ఆకారము బయలుపరుస్తుంది. విశాల దృక్పథములో అబ్రహాము జీవితం యొక్క నివేదిక ఒక సౌష్టాకార నాటిక ఆకారమును తీసుకుంటుంది. ప్రతి భాగము నాటికలోని సమాంతర భాగముతో సమతుల్యత కలిగి ఉంటుంది. 11:10 నుండి 12:9 అబ్రహాము కుటుంబ నేపథ్యము మీద మరియు దేవునితో అతని యొక్క ఆరంభ అనుభవాల మీద దృష్టి సారించబడుటను మనము చూస్తాము. ఈ మొదటి ఆలోచనలకు భిన్నముగా 22:1 నుండి 25:18 ఉన్న ముగింపు మాటలు అబ్రహాము యొక్క చివరి సంవత్సరముల మీద మరియు అతని వారసుల మీద దృష్టి పెడతాయి. అంతేగాక అబ్రహాము జీవితములోని 2వ భాగములో ఇతర గోత్రములు మరియు దేశములలోని ప్రజలతో అబ్రహాము కలిగియుండిన సంపర్కములను గుర్చిన ఉపాఖ్యానములు ఉన్నాయి మరియు వృత్తాకార సౌష్టత ద్వారా 2వ భాగములో ప్రస్తావించబడిన అవే అంశములకు తిరిగి వెళ్తూ అబ్రహాము జీవితం యొక్క 4వ భాగము ఇతరులతో అబ్రహాము యొక్క సంపర్కాలను గుర్చిన మరికొన్ని ఉదాహరణల మీద మరొకసారి దృష్టి పెడుతుంది. చివరిగా అబ్రహాము జీవితం యొక్క మధ్యభాగములో దేవునితో అబ్రహాము యొక్క నిబంధన మీద దృష్టి పెట్టు 3 ముఖ్యమైన అధ్యాయములు ఉన్నాయి. ఈ అధ్యాయములు అబ్రహాము జీవితమునకు కేంద్ర బిందువుగా ఉన్నాయి మరియు అబ్రహాము అతని వారసులు దేవునితో కలిగి ఉన్న నిబంధన అనుబంధము యొక్క ప్రధాన క్రియాశీలకములను వివరిస్తాయి. మోషే తన కథనమును చాలా జాగ్రత్తగా చిత్రీకరించాడని ఈ అధ్యాయముల యొక్క ఆకారము బయలుపరుస్తుంది. అతని జీవితములోని పలు విషయముల వైపుకు ఆసక్తిని మళ్లించుటకు ఇజ్రాయేలు మొదటి పితరుని యొక్క సాహిత్య చిత్రమును అతడు నిర్మించాడు. ఆశీర్వాదము కొరకు అబ్రహాము యొక్క ఎంపిక మరియు అతని అర్హమైన వారసుడు అబ్రహాము యొక్క మునుపటి మరియు తరువాతి సంకర్షణలు మరియు దేవునితో అబ్రహాము యొక్క నిబంధన అనుబంధం. మరియు మనము చూడబోతున్నట్లు మోషే మొదటిగా ఈ వృత్తాంతములను వ్రాసిన ఇజ్రాయేలీయుల అవసరతలకు అనుగుణముగా ఈ సాహిత్య దృష్టి రూపొందించబడింది. మోషే ఇజ్రాయేలీయులను వాగ్దాన దేశము వైపుకు నడిపించుచుండగా వారు అబ్రహాము అడుగుజాడలలో ఏ విధముగా నడవాలో అబ్రహాము జీవితము వారికి నేర్పించింది. మరియు ఆదికాండములోని ఈ భాగమును మనము పరిశీలించుచుండగా ఈ ఉద్దేశ్యపూర్వక నిర్మాణము యొక్క ప్రాముఖ్యతను మరలా మరలా మనము చూడబోతున్నాము. అబ్రహాము జీవితము యొక్క సాహిత్య నిర్మాణమును మనము చూశాము కాబట్టి అబ్రహాము జీవితం యొక్క నిర్మాణము మరియు విషయములను గుర్చిన మన పాఠములోని రెండవ అంశమును ఇప్పుడు మనము చూడవలసి ఉన్నది. ఈ అధ్యాయములలోని విషయములను వర్ణించుటకు అనేక మార్గములు ఉన్నప్పటికీ మనము సూచించిన ఆకారము ఈ అధ్యాయముల యొక్క ముఖ్య అంశములతో అనుసంధానముగా ఉన్నదని మనము చూస్తాము. అబ్రహాము జీవితమంతా సుదీర్ఘమైన క్లిష్టమైన ఏ లేఖన భాగము యొక్క ముఖ్య అంశములనైనా వర్ణించుట కష్టమని చెప్పవలసిన అవసరము లేదు. ఈ అధ్యాయములలో కనిపించు ప్రతి మూలాంశమును లేక అంశమును ప్రస్తావించుట అసాధ్యము. అయితే మిగిలిన వాటికంటే ప్రాముఖ్యమైన అనేక మూలాంశములను గుర్తించుట మాత్రం సాధ్యమే. మరియు మనము చూడబోవచున్నట్లు ఈ అధ్యాయములలోని ముఖ్య అంశములు అబ్రహాము జీవిత వృత్తాంతములను ఐక్యపరుచుతాయి మరియు అబ్రహాము జీవితము నుండి తన వాస్తవిక ఇజ్రాయేలీయ పాఠకులు నేర్చుకోవాలని మోషే కోరిన ముఖ్య ఆలోచనలను అర్థము చేసుకునుటలో మనకు సహాయపడతాయి. దీనికి మించి లేఖనములోని ఈ భాగము నుండి మనం ఏమి నేర్చుకోవాలని దేవుడు కోరుచున్నాడో ఈ ముఖ్య అంశాలలో మనము చూడవచ్చు. అబ్రహాము జీవితము యొక్క ముఖ్య అంశములను మనము రెండు విధాలుగా చూద్దాము. మొదటిగా అబ్రహాము జీవితం యొక్క నాలుగు ముఖ్యమైన అంశములను పరిచయము చేయు ఒక కీలకమైన వాక్యభాగమును మనము పరీక్షిద్దాము. రెండవదిగా అబ్రహాము జీవితమును గుర్చిన అధ్యాయములలో ఈ అంశములు ఏ విధముగా విశదపరచబడ్డాయో మనము చూద్దాము. అబ్రహాము వృత్తాంతములోని అంశములను పరిచయము చేయు కీలకమైన వాక్యభాగమును మొదట చూద్దాము. అబ్రహాము జీవిత వృత్తాంతము యొక్క ఆరంభములో ఆదికాండము 12:1-3 అబ్రహాముకు దేవుడిచ్చిన పిలుపును గూర్చి ఉన్నదని మీకు గుర్తుందనుకుంటాను. అబ్రహాము మెసపొతమియాలోని ఊరులో నివాసముంటున్నప్పుడే వాగ్దాన దేశమునకు వెళ్ళుటకు దేవుడు అబ్రహామును పిలిచాడు. ఈ వచనములు అబ్రహాము జీవిత వృత్తాంతములోని కొన్ని అత్యంత ప్రాముఖ్యమైన మూలాంశములను పరిచయము చేస్తాయని అనేక సంవత్సరాలుగా వ్యాఖ్యానకర్తలు గుర్తించారు. ఈ వచనాలలో మోషే ఏమని వ్రాశాడో ఒకసారి గమనించండి. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండియు నీ బంధువుల యొద్ద నుండియు నీ తండ్రి ఇంటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించువారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడును అని అబ్రాహాముతో అనిను. ఈ మూడు వచనములు చాలా ప్రాముఖ్యమైనవి మరియు వీటిని అనేక విధాలుగా క్రోడీకరించవచ్చు. వ్యాకరణ స్థాయిలో 1వ అధ్యాయం యొక్క మొదటి భాగములో ఇవి ఒక పరిచయముతో ఆరంభమవుతాయి. ఇవి తరువాత అబ్రహాముతో దేవుడు పలికిన మాటలతో కొనసాగుతాయి. వీటిని రెండు భాగములుగా విభాగించవచ్చు. మొదటి భాగము 1వ వచనము యొక్క 2వ భాగము మరియు ఇంచుమించు 2వ వచనమంతటిలో ఒక ఆజ్ఞ, దాని తరువాత 3 స్వతంత్ర క్రియారూపక వ్యక్తీకరణలు ఉన్నాయి. దేవుడు అబ్రహాముతో పలికిన మాటలలోని 2వ భాగము 2వ వచనము యొక్క చివరి భాగములోనూ మరియు 3వ వచనములోనూ ఉన్నది. 2వ భాగము కూడా మొదటి భాగములోని వ్యాకరణ పద్ధతిని అనుసరిస్తుంది. ఇది ఒక ఆజ్ఞ ద్వారా పరిచయం చేయబడుతుంది. దాని తరువాత 3 స్వతంత్ర క్రియారూపక వ్యక్తీకరణలు ఉన్నాయి. ఆదికాండం 12:1-3 యొక్క ఈ 3 విభాగములను చూచుట ద్వారా ఈ వాక్యభాగం యొక్క ప్రాముఖ్యతను గూర్చిన కొన్ని మెలకువలను మనము కనుగొనవచ్చు. 1వ వచనములో అబ్రహాముతో దేవుడు పలికిన మాటలను మోషయ పరిచయం చేసిన సులువైన విధానమును మొదట వినండి. యెహోవా అబ్రహాముతో అనెను. యెహోవా అనెను అని అనువదించబడాలని అనేక మంది ఆధునిక అనువాదకులు సరిగానే గుర్తించారు. ఈ అనువాదము ప్రాముఖ్యమైనది, ఎందుకంటే అపోస్తలుల కార్యములు 7:2-4 ఉన్న స్తెఫను ప్రసంగం ప్రకారం అబ్రాహాము తండ్రి అయిన తేరహు హారానులో మరణించకముందు అబ్రాహాము ఊరులో పిలుపును పొందుకున్నాడు. అయితే ఆదికాండం యొక్క సాహిత్య చిత్రీకరణలో 11:32 తేరహు మరణించాడు అని మనము చూస్తాము. తరువాత ఆదికాండం 12:1 దేవుడు అబ్రాహామును పిలిచాడని నేర్చుకుంటాము. ఈ కారణము చేత ఆదికాండము 12:1 గతమును మునుపు జరిగిన దానిని తెలియజేస్తుంది. కాబట్టి ఇది యెహోవా అనెను అని అనువదించబడాలి. దేవునికి స్పందిస్తూ అబ్రాహాము ఏమీ చేయక ఉండిన మునుపటి కాలమును, అనగా అతడు వాగ్దాన దేశమునకు ప్రయాణమగుటకు ముందు కాలమును ఈ వచనము జ్ఞాపకము చేసుకుంటుంది. ఈ పరిచయం తరువాత దేవుడు అబ్రాహాముతో పలికిన మాట యొక్క మొదటి భాగములోనికి మనము వచ్చాము. ఈ మొదటి భాగము ఒక ఆజ్ఞార్థకమైన క్రియతో ఆరంభమై ఒక ఆజ్ఞను సూచిస్తుంది. ఆదికాండం 12:1 మనం ఈ మాటలను చదువుతాము. నీవు లేచి నీ దేశము నుండియు నీ బంధువుల యొద్ద నుండియు నీ తండ్రి ఇంటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఇక్కడ మనము చూస్తున్నట్లు ఈ భాగము ఒక ఆజ్ఞతో మొదలవుతుంది. లేచి లేక ఎన్ఐవి దీనిని విడిచి వెళ్ళుము అని క్రోడీకరిస్తుంది. దేవుడు అబ్రహామును ఏదో చేయమని ఆజ్ఞ ఇచ్చాడు. కనాను దేశమునకు వెళ్లమని ఆజ్ఞ ఇచ్చాడు. ఇది దేవుడు పితరునికి ఇచ్చిన మొదటి మరియు ప్రాథమికమైన ఆజ్ఞ. వాగ్దాన దేశమునకు వెళ్లమని ఆజ్ఞ ఇచ్చిన తరువాత దేవుడు అబ్రాహాముతో పలికిన మాటల యొక్క మొదటి భాగము 3 విభజించబడుతుంది. మరియు ఇది 2వ వచనం యొక్క మొదటి భాగములో 3 క్రియారూపక వ్యక్తీకరణలతో సూచించబడింది. ఆదికాండం 12:2 మరొకసారి చూడండి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. దేవుడు అబ్రాహామును పిలిచినప్పుడు అతనికి ఇచ్చిన ఆశీర్వాదముల మీద ఈ మాటలు దృష్టి పెడతాయి. మొదటిగా తాను అబ్రాహామును గొప్ప జనముగా చేస్తానని దేవుడు అబ్రాహాముకు చెప్పాడు. 2వదిగా అబ్రాహాముకు ఐశ్వర్యమునిచ్చి దీవిస్తానని ఆయన చెప్పాడు. 3వదిగా అబ్రాహాముకు అతని వారసులకు గొప్ప పేరును లేక ఖ్యాతిని ఇస్తానని ఆయన చెప్పాడు. ఇప్పుడు అబ్రాహాముతో దేవుడు పలికిన మాటల యొక్క 2వ భాగమును మనము చూస్తున్నాము. అనేక ఆధునిక అనువాదములు దీనిని చూచుటలో మనకు సహాయము చేయనప్పటికీ అబ్రాహాముతో దేవుడు పలికిన మాటల యొక్క 2వ భాగము మొదటి భాగము యొక్క వ్యాకరణ నిర్మాణమును పోలియున్నది. ఇది కూడా ఒక ఆజ్ఞతో ఆరంభమవుతుంది మరియు తరువాత 3 క్రియారూపక వ్యక్తీకరణములు ఉన్నాయి. ఆదికాండము 12:2-3 మనం ఈ మాటలను చదువుతాము. నీవు ఆశీర్వాదముగా నుందువు, నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించువాని శపించదును, భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడును. నీవు ఆశీర్వాదముగా నుందువు అని అనువదించబడిన హెబ్రీ క్రియాపదము ఇక్కడ ఆజ్ఞార్థక రూపములో ఉంది మరియు 1వ వచనములోని వెళ్ళుము అను ఆజ్ఞకు సమాంతరముగా రూపొందించబడింది. కాని ఇక్కడ ఇవ్వబడిన ఆజ్ఞార్థకము ఒక ఆజ్ఞవలే పనిచేయదు. దీనిని అనేక విధాలుగా అనువదించవచ్చు. మరియు నీవు ఆశీర్వాదముగా నుందువు లేక మరియు నీవు ఆశీర్వాదముగా నుందువుగాక లేక మరియు నీవు నిశ్చయముగా ఆశీర్వాదముగా నుందువు. ఏది ఏమైనా ఈ ఆజ్ఞార్థకము ఆలోచనలో ఒక ముఖ్యమైన పరివర్తనను సూచిస్తుంది. ఇది అబ్రాహాము ఆశీర్వాదమును పొందుకునుట నుండి అబ్రాహాము ఇతరులకు ఆశీర్వాదముగా ఉంటాడు అన్నట్లు మార్పు చెందింది. 2వ ఆజ్ఞార్థక రూపము తరువాత కూడా 3 క్రియారూపక వ్యక్తీకరణములు ఉన్నాయి. ఈ 3 క్రియాపదములు అబ్రాహాము ఇతరులకు ఆశీర్వాదముగా ఉండు ప్రక్రియను సూచిస్తాయి. మొదటిగా నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించదను అని దేవుడు చెప్పాడు. అనగా అబ్రాహాముతో సరిగా వ్యవహరించువారికి దేవుడు మంచి ఈవులను అనుగ్రహిస్తాడు. ప్రజలు అబ్రాహాముతో సరిగా వ్యవహరించినప్పుడు దేవుడు వారితో సరిగానే వ్యవహరిస్తాడు. 2వదిగా నిన్ను దూషించువాని శపించదను అని దేవుడు వాగ్దానము చేశాడు. అనగా అబ్రాహామును ఉపేక్షించిన వారిని దేవుడు శపిస్తాడు. అబ్రాహాముకు శత్రువులైన వారితో కఠినముగా వ్యవహరించుట ద్వారా అతనిని కీడు నుండి తప్పిస్తానని దేవుడు వాగ్దానము చేశాడు. కాని మూడవదిగా, భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడును అని దేవుడు చెప్పాడు. పైపైన చూస్తే ఈ మూడవ మాట అబ్రహాము యొక్క శత్రువులను శపిస్తాను అను ఆలోచనకు వ్యతిరేకముగా ఉన్నట్లు అనిపిస్తుంది. కాని అబ్రహాము మిత్రులను దీవించి శత్రువులను శపించు రెండింతల ఆశీర్వాదము ద్వారా దేవుడు తుదకు అతని ఆశీర్వాదములను భూమి మీద ఉన్న కుటుంబములన్నిటికీ వ్యాపింపజేస్తాడు. కాబట్టి ఆదికాండం 12వ అధ్యాయంలోని ఆరంభ వాక్యముల యొక్క వ్యాకరణము మూడు ముఖ్య భాగములుగా విభాగించబడుతుంది. పరిచయం, దేవుడు అబ్రహామునకిచ్చిన ఆశీర్వాదముల మీద దృష్టి, మరియు అబ్రహాము ద్వారా దేవుడు లోకమంతటికీ కలుగజేయు ఆశీర్వాదముల మీద దృష్టి. ఆదికాండం 12వ అధ్యాయంలో ఉన్న ఈ వచనముల యొక్క నిర్మాణమును అర్థము చేసుకునుట ఎంతో ప్రాముఖ్యమై ఉన్నది. ఎందుకంటే అనేక విధాలుగా ఆదికాండములో అబ్రహామును గూర్చిన వృత్తాంతములు, అబ్రహాముతో దేవుడు చేసిన ఈ వాగ్దానములు అతని జీవితములో ఏ విధముగా నెరవేరినవో ఉదాహరిస్తాయి. పితరుని గూర్చి మోషే వ్రాయిచుండగా, దేవుడు అబ్రహామును వాగ్దానదేశమునకు పిలిచినప్పుడు ఆయన అతనితో పలికిన మాట మీద విశేషమైన దృష్టిని పెట్టి ఈ వృత్తాంతములను వ్రాశాడు. ఈ వ్యాకరణ నిర్మాణమును మనస్సులో ఉంచుకుని ఆదికాండం 12వ అధ్యాయము 1-3 వచనాలలో నుండి అబ్రహాము జీవితములోని ముఖ్య అంశములు ఏ విధముగా విశదపరచబడ్డాయో చూచుటకు మనము సిద్ధముగా ఉన్నాము. ఈ వచనములలో 4 ప్రధానమైన అంశములు కనిపిస్తాయని మనము చూద్దాము. అబ్రహాము పట్ల చూపబడిన దేవుని కృపను చూస్తూ ఆరంభిద్దాము. తరువాత అబ్రహాము దేవుని పట్ల చూపవలసి ఉండిన స్వామిభక్తిని, అబ్రహామునకు ఇవ్వబడిన దేవుని ఆశీర్వాదములను, మరియు చివరిగా అబ్రహాము ద్వారా దేవుని ఆశీర్వాదములను మనము చూద్దాము. అబ్రహాము జీవితంలో అనేకసార్లు అగుపడు మొదటి మూలాంశము ఏమనగా, అబ్రహాముతో దేవుని అనుబంధము ఆయన కృపమీద ఆధారపడి ఉండెను. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనములోని పరిచయ పలుకులలో దేవుని కృప చాలా స్పష్టమైన రీతిలో ప్రత్యక్షమయ్యింది. ఇంతకుముందు చూసినట్లు అక్కడ మనము ఈ మాటలను చదువుతాము. యెహోవా అబ్రాహాముతో అనెను. అబ్రహాము దేవునికి ఎలాంటి సేవా చేయకముందే అబ్రహాము జీవితములోనికి దేవుడు ప్రవేశించాడు. కాబట్టి దేవునితో అబ్రహాము అనుబంధము స్థిరపడింది అని ఈ సులువైన మాటలు మోషే యొక్క వాస్తవిక శ్రోతలకు జ్ఞాపకం చేశాయి. అబ్రహాము యొక్క పిలుపు అతని యవన కాలములోనే కలిగింది. అతడు కనానుకు ప్రయాణమవ్వలేదు. అతడు శత్రువులను జయించలేదు. అతడు నిబంధన నమ్మకత్వమునకు సమర్పణ చూపలేదు. సుధమాగుమర్రాలలో ఉన్న నీతిమంతుల నిమిత్తము ప్రార్థించలేదు. అతడు ఏ విధమైన విశ్వాస పరీక్షలోనూ జయమును పొంది ఉండలేదు. భిన్నముగా అబ్రహాము పట్ల కృపను చూపుట దేవునికి నచ్చింది. కాబట్టి తనకు విశేషమైన సేవకునిగా ఉండుటకు దేవుడు అబ్రహామును పిలిచాడు. ఇప్పుడు అబ్రహాము దేవునితో నడిచిన ఆరంభ దినములలో మాత్రమే దేవుని కృప చూపబడలేదు అనుమాట వాస్తవము. దేవుని కృప అబ్రహామును గూర్చిన వృత్తాంతములన్నిటిలో కనిపిస్తుంది. ఎందుకంటే పితృని జీవితములోని ప్రతి మలుపులో దేవుడు అతనికి కనికరమును చూపాడు. అబ్రహాము పాపి కాబట్టి అన్నివేళలా అబ్రహాము దేవుని కనికరము యొక్క అవసరతలో ఉండెను. ఉదాహరణకు అబ్రహాము యొక్క రక్షణ నీతి కూడా కనికరముతో ఇవ్వబడిన బహుమానము అని సుపరిచితమైన వచనమైన ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనములో మనము చూస్తాము. అక్కడ ఇలా వ్రాయబడి ఉన్నది, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. రోమాపత్రిక 4వ అధ్యాయం 3వ వచనము మరియు గలతీపత్రిక 3వ అధ్యాయం 6వ వచనములో అపోస్తలుడైన పౌలు సూచించినట్లు దేవుడు అబ్రహామునకు నీతిని ఇచ్చుట ఇది సత్క్రియల ఫలితము కాదుగాని కృపాకార్యమే అని సూచిస్తుంది. దేవుని కృప మరియు కనికరము ద్వారా మాత్రమే అబ్రహాము దేవుని నుండి దీనిని మరియు అనేక ఆశీర్వాదములను పొందుకున్నాడు. క్రైస్తవులుగా మన జీవితములలో దేవుని కృప యొక్క ప్రాముఖ్యత మనందరికీ తెలుసు. దేవుడు తన కృప ద్వారా ఆయనతో మన అనుబంధమును ఆరంభిస్తాడని మనకు తెలుసు. మరియు ఆయన కృప ద్వారా ఆయనతో మన అనుబంధములో ఆయన మనలను కొనసాగిస్తాడని మనకు తెలుసు. దేవుని కనికరము లేకుండా మనమెక్కడ ఉండేవారము? అబ్రహాము జీవితములో కూడా ఇదే వాస్తవమై ఉండెను. అంతేగాక మోషే అబ్రహామును గూర్చి వ్రాసిన ఇజ్రాయేలీయుల జీవితములకు కూడా దేవుని కృప ఎంతో ప్రాముఖ్యమైనదిగా ఉండెను. వారు కూడా తమ జీవితములలో అనుదినము దేవుని కనికరము యొక్క అవసరతను కలిగియుండిరి. మరియు ఈ కారణము చేత అబ్రహాము జీవితమును గుర్చిన వృత్తాంతములను మోషే వ్రాసినప్పుడు అతడు మరలా మరలా వారి దృష్టిని దేవుని కృపవైపుకు ఆకర్షించాడు. దేవుని కృప అను అంశముతో పాటుగా ఆదికాండం 12:1-3 అబ్రహాము చూపిన స్వామిభక్తిని కూడా ఉద్ఘాటిస్తాయి అని మనము గుర్తించాలి. కేవలము తన కృపను పొందుకొనుట కొరకు మాత్రమే దేవుడు అబ్రహామును ఎన్నుకోలేదు. అబ్రహాము నమ్మకమైన విధేయతతో స్పందించు విధముగా దేవుడు పితరునికి కనికరమును చూపాడు. మనం ఇంతకుముందు చూసినట్లు ఆదికాండము 12:1 మొదటి ఆజ్ఞార్థకము అబ్రహాము ఒక ఆచరణాత్మక రీతిలో యెహోవాకు నమ్మకత్వమును చూపవలసిన బాధ్యత కలిగియున్నాడని వక్కానిస్తుంది. అక్కడ దేవుడు అతనిని ఇలా ఆజ్ఞాపించాడు, నీవు లేచి నీ దేశము నుండియు నీ బంధువుల యొద్ద నుండియు నీ తండ్రి ఇంటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఈ దైవిక పిలుపుకు అబ్రహాము ఎంతో నమ్మకత్వమును చూపవలసి ఉండెను అని ఊహించుట అంత కష్టమేమీ కాదు. అతడు తన దేశమును మరియు తన తండ్రి ఇంటిని విడచి అతనికి చూపబోవు ప్రదేశమునకు వెళ్లవలసి ఉండెను. అవును, దేవుడు అబ్రహామునకు కనికరమును చూపాడు. కాని అబ్రహాము కూడా దేవునికి లోతైన నమ్మకమైన సేవ చేయవలసి ఉండెను. దురదృష్టవశాత్తు అనేకమంది క్రైస్తవులు అబ్రహామును గూర్చి దేవుని మీద నమ్మకము మరియు విశ్వాసమునకు మాదిరిగా మాత్రమే ఆలోచన చేస్తారు. ఇది అబ్రహాము జీవితములో ఒక ప్రాముఖ్యమైన అంశము మరియు ఇది అనేక క్రొత్త నిబంధన లేఖన భాగములలో ఉద్ఘాటించబడినది. అయితే విధేయత చూపమని ఆయనను నమ్మకముగా సేవించమని దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించాడు అను సత్యమును మనం ఎన్నడూ నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడు పితరుని నుండి అనేకసార్లు స్వామిభక్తిని కోరాడు. ప్రతి పరిస్థితిలోనూ అతడు దేవునికి నమ్మకముగా ఉండవలసి ఉండెను. అబ్రహాము దేవునికి స్వామిభక్తిని చూపవలసిన అత్యంత నాటకీయమైన ఉదాహరణను మనము ఆదికాండము 22 చూస్తాము. అక్కడ అబ్రహాము తన కుమారుని కంటే దేవుని ఎక్కువగా ప్రేమించాడని రుజువు చేయుటకు అతని కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వమని దేవుడు పితరునికి ఆజ్ఞాపించాడు. దీనికంటే ఉన్నతమైన పరీక్షను గురించి మనము ఊహించలేము. ఈ విధముగాను అనేక ఇతర విధములుగాను అబ్రహాము నమ్మకత్వమును చూపవలసి ఉండినను. అబ్రహాము కలిగియుండిన అత్యంత ప్రాముఖ్యమైన బాధ్యతలలో ఒకదానిని ఆదికాండము 12:1 స్పష్టము చేస్తుంది. అక్కడ దేవుడు ఇలా సెలవిచ్చాడు, నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఈ వాక్యభాగము తెలియపరచుచున్నట్లు దేవుడు చూపించు దేశమునకు అబ్రహాము వెళ్లవలసి ఉండెను. అబ్రహాము వాగ్దాన దేశమును స్వాధీనపరుచుకొనవలసి ఉండెను మరియు పితరుని గూర్చిన వృత్తాంతములలో చాలాసార్లు ఈ అంశము ప్రత్యక్షమవుతుంది. పితరుడు వాగ్దాన దేశములోనికి వెళ్ళుట దేవుని యొక్క విశాలమైన ప్రణాళికలో అబ్రహాముకు మరియు అతని నమ్మకమైన వారసులకు ఎంతో ప్రాముఖ్యమైన విషయముగా ఉండెను. అతడు స్వయంగా వాగ్దాన దేశములోనికి నడిపించుచున్న ఇజ్రాయేలీయుల కొరకు మోషే ఈ వృత్తాంతమును వ్రాశాడని జ్ఞాపకము చేసుకున్నప్పుడు ఇక్కడ చూపిన ఈ ఉద్ఘాటన అంత ఆశ్చర్యమును కలిగించదు. క్రీస్తు అనుచరులముగా రక్షణ దేవుని కృపద్వారా కలిగిన ఉచిత బహుమానమైనప్పటికీ ఆయన ఆజ్ఞలను పాటించుటకు తగిన కృషిని చేయుట ద్వారా మనము ఆయనకు కృతజ్ఞతను చూపాలని దేవుడు ఆశించుచున్నాడు. మోషే కూడా ఈ నియమమును అర్థము చేసుకున్నాడు. అబ్రహాముకు దేవుడు చూపిన కృప అబ్రహాము దేవుని పట్ల నమ్మకముగా ఉండునట్లు అతనిని నడిపించిందని మనకు తెలుసు. ఈ కారణము చేత మనము అబ్రహాము యొక్క జీవితమును అధ్యయనము చేయుచుండగా స్వామిభక్తిని చూపవలసిన అవసరత అనేకసార్లు కనిపిస్తుంది అని మనము చూడబోతున్నాము. తన వాస్తవిక ఇజ్రాయేలీయ శ్రోతలను గూర్చి మోషేకు తెలుసు. దేవుని ఎదుట నమ్మకముగా జీవించుట యొక్క ప్రాముఖ్యతను వారు మరిచిపోయే అవకాశము ఉండినది. ఐగుప్తు నుండి విమోచించి దేవుడు వారికి ఎంతో కనికరమును చూపి వారిని అరణ్యములో భద్రపరిచినప్పటికీ వారు దేవుని ఆజ్ఞల నుండి వెనుదిరిగారు. ఈ కారణము చేత అబ్రహామును గూర్చిన వృత్తాంతములలో దేవుని పట్ల అబ్రహాము చూపిన స్వామిభక్తి ఒక ముఖ్యాంశముగా ఉన్నది. నమ్మకమైన విధేయతతో దేవుని సేవించుటకు మోషే యొక్క వాస్తవిక శ్రోతలకు మరియు నేడు మనకు కూడా ప్రోత్సాహము అవసరము కాబట్టి ఈ అంశము చాలా తరచుగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు మనము చూసినట్లు దేవుడు అబ్రహాముకు ఎంతో కృపను చూపాడు మరియు అతని నుండి నమ్మకమైన భక్తిని కోరాడు. ఆదికాండం 12:1-3 మనము గమనించవలసిన 3వ అంశము ఏమనగా అబ్రహాముకు ఇవ్వబడిన ఆశీర్వాదములు. ఆదికాండం 12:2 దేవుడు పితరునికి ఈ మాటలను చెప్పాడని మీకు జ్ఞాపకముండే ఉంటుంది. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. దేవుడు పితరునికి 3 ఆశీర్వాదములు ఇచ్చాడు. మొదటిగా అబ్రహాము గొప్ప జనమవుతాడని దేవుడు చెప్పాడు. అతని వారసులు లెక్కకు మించినవారవుతారు. వాస్తవానికి అతని వారసులు ఒక గొప్ప సామ్రాజ్యము అనగా ఘనమైన దేశమవుతారు. ఆ సమయములో అబ్రహాము మరియు అతనితో ఉన్నవారు చాలా తక్కువ మందిగా ఉండిరి, మరియు అబ్రహాముకు పిల్లలు లేరు. అయినను ఒక దినాన అబ్రహాము వారసులు ఆకాశ నక్షత్రముల కంటే ఎక్కువ అవుతారని దేవుడు వాగ్దానము చేశాడు. 2వదిగా అబ్రహామును ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడు. ఏది ఏమైనా అబ్రహాము మరియు అతని వారసులు గొప్ప ఐశ్వర్యమును ఆశీర్వాదమును పొందుకుంటారని ఈ వ్యక్తీకరణము తెలియజేస్తుంది. అబ్రహాము మరియు అతని వారసులు ఐశ్వర్యమును సమృద్ధిని అనుభవిస్తారు. వారు భూమి మీద సంచరించువారిగాను కేవలము స్థిరపడువారిగాను ఉండరు. అబ్రహాము మరియు అతని పిల్లలు నమ్మకముగా ఉంటే వారు గొప్ప ఐశ్వర్యమును అనుభవిస్తారు. 3వదిగా దేవుని ఆశీర్వాదములో అబ్రహాము గొప్ప పేరును కూడా పొందుకుంటాడు. మరొక మాటలో అబ్రహాము వాగ్దాన దేశమునకు వెళ్ళి అక్కడ దేవుని నమ్మకముగా సేవిస్తే అతని వారసుల యొక్క ఘనమైన సంఖ్య మరియు ఐశ్వర్యము అతనికి మరియు అతని వారసులకు ప్రపంచమంతటా ఘనతను కలిగిస్తుంది. పితరునికి మరియు అతని నమ్మకమైన వారసులకు గొప్ప మహిమ కలుగుతుంది. వాస్తవానికి అబ్రహాము వృత్తాంతములన్నిటిలో ఇలాంటి ఆశీర్వాదములు అబ్రహామునకు ఇవ్వబడినవని మోషే మరలామరలా చూపాడు. అబ్రహాముకు కుమారులు కలిగారు. అతడు ఒక అనుభవములో నుండి మరొక అనుభవములోనికి ప్రవేశించుచుండగా గొప్ప ఐశ్వర్యమును పొందాడు. అతడు ఆ ప్రాంతములో ఖ్యాతిని పొందాడు. ఈ వృత్తాంతములను వినిన ఇజ్రాయేలీయులకు అబ్రహాము పొందిన ఆశీర్వాదములు తమ భవిష్యత్ ఆశీర్వాదములను గూర్చి గొప్ప నిరీక్షణను కలిగించాయి. పితరునికివ్వబడిన వారసులు, ఐశ్వర్యము మరియు ప్రఖ్యాతి అను వరములు అబ్రహాము యొక్క నమ్మకమైన వారసులకు దేవుడిచ్చు మరింత ఉన్నతమైన వరములకు ఛాయారూపములుగా ఉన్నాయి. క్రైస్తవులముగా మనము దేవుని యొద్ద నుండి లెక్కింపలేనిన్ని ఆశీర్వాదములను పొందుకున్నాము. అవును, వాగ్దాన దేశము వైపుకు మోషేను వెంబడించిన ఇజ్రాయేలీయులు కూడా దేవుని నుండి లెక్కింపలేనన్ని ఆశీర్వాదములను పొందుకున్నారు. వారు బానిసత్వము నుండి విడిపించబడ్డారు. వారి సంఖ్య వృద్ధి చెందింది. వారి యాత్ర అంతటిలో వారికి భద్రత, కొనసాగు శక్తి ఇవ్వబడింది, మరియు వారు భవిష్యత్తులో గొప్ప ఆశీర్వాదమునిచ్చు దేశము వైపుకు అనగా వాగ్దాన దేశము వైపుకు ప్రయాణము చేయుచుండిరి. కాని ఇజ్రాయేలీయులు మనవలెనే దేవుడు వారి కొరకు చేసిన వాటిని మరియు చేయబోవు వాటిని మరిచిపోయారు. కాబట్టి ఇజ్రాయేలీయ పాఠకుల హృదయములు కృతజ్ఞతతో నిండునట్లు వారి జీవితములలో దేవుడు వారికి అనుగ్రహించిన ఆశీర్వాదములను గూర్చి వారికి జ్ఞాపకము చేయుటకు దేవుడు అబ్రహాముకు అనుగ్రహించిన ఆశీర్వాదములను గూర్చి మోషే వ్రాశాడు. దేవుని కనికరము, అబ్రహాము స్వామిభక్తి మరియు అబ్రహాముకు దేవుడిచ్చిన ఆశీర్వాదములతో పాటుగా అబ్రహాము ద్వారా ప్రజలందరికీ ఆశీర్వాదములు కలుగుతాయి అను సత్యము వైపుకు కూడా ఆదికాండము 12:1-3 మన దృష్టిని ఆకర్షిస్తాయి. ఆదికాండం 12:2-3 దేవుడు సెలవిచ్చిన మాటలు వినండి. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించువాని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడును. అబ్రహాము కేవలము ఆశీర్వాదములను పొందుకునుట మాత్రమేగాక అతని ద్వారా భూమి మీద ఉన్న ప్రజలందరూ దీవించబడతారని ఈ మాటలు వివరిస్తున్నాయి. కేవలము అబ్రహాము జీవితమును మరియు అతని వారసుల జీవితములను వృద్ధి చేయుటకు మాత్రమే దేవుడు అతనిని వాగ్దాన దేశములోనికి పిలువలేదు. భూమి మీద ఉన్న కుటుంబములన్నీ దేవుని ఆశీర్వాదములను పొందుకునుటకు ఒక మాధ్యమముగా ఉండునట్లు దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహాము యొక్క సార్వత్రిక ఆశీర్వాదములు 2 విధములుగా కలుగుతాయి అని ఈ వాక్యభాగం బోధిస్తుంది అని జ్ఞాపకముంచుకునుట చాలా అవసరము. ఆదికాండం 12:3 దేవుడు ఇలా సెలవిచ్చాడు. నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించువాని శపించదను. ఈ వాక్యభాగం ప్రకారం అబ్రహాము మానవుల మధ్య రెండంచుల ఖడ్గముగా పనిచేస్తాడు. అబ్రహాము దేవుని కటాక్షమును పొందాడు కాబట్టి ఇతర దేశముల ప్రజలు అబ్రహామును ఆశీర్వదించినప్పుడు, అనగా అతనిని గౌరవించి ఆ విధముగా అతడు సేవించుచున్న దేవుని గౌరవించినప్పుడు దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. అయితే ఇతర దేశములలోని ప్రజలు అబ్రహామును శపించినప్పుడు లేక అతని మీద దాడి చేసినప్పుడు మరియు ఆ విధముగా అబ్రహాము దేవుని ఉపేక్షించినప్పుడు దేవుడు వారిని శిక్షిస్తాడు. ఇతర ప్రజల యొక్క విధి వారు అబ్రహాముతో వ్యవహరించిన దానిమీద ఆధారపడి ఉంటుంది. తన జీవితకాలములో అబ్రహాము ఫిలిస్తీయులు, కనానీయులు, ఐగుప్తీయులు మరియు అతని అన్నకుమారుడైన లోతు వారసులైన మోయాబీయులు మరియు అమ్మోనీయులు వంటి ఇతర దేశములకు ప్రతినిధులైన అనేక మంది ప్రజలను ఎదుర్కొన్నాడు. ఈ సంపర్కములు ప్రాముఖ్యమైనవి, ఎందుకంటే అబ్రహాముతో వ్యవహరించిన విధానము ఆధారముగా ఇతర ప్రజలను ఆశీర్వదించుట మరియు శపించుట ద్వారా దేవుడు తన మాటను నిలబెట్టుకున్న కొన్ని విధానములను ఇవి చూపించాయి. తన జీవితకాలములోనే అబ్రహాము లోకమునకు ఆశీర్వాదమయ్యాడని కూడా ఇవి సూచిస్తాయి. దేవుని ప్రజలు చాలాసార్లు ఈ ప్రాముఖ్యమైన బోధను మరిచిపోవుట చాలా సులభమే. మోషే దినములలోని ఇజ్రాయేలీయులు అనేక విధాలుగా నేటి క్రైస్తవులను పోలియున్నారు. మనము దేవుని నుండి కలుగు రక్షణ ఆశీర్వాదమును, జీవమును ఆస్వాదిస్తాముగాని ఆ ఆశీర్వాదములు మనకు ఎందుకు ఇవ్వబడినవో మర్చిపోతాము. మోషే నాయకత్వములో ఇజ్రాయేలుకు దేవుడిచ్చిన ప్రతి ఆశీర్వాదము మరియు నేడు ఆయన సంగమునకు ఇచ్చుచున్న ప్రతి ఆశీర్వాదము ఒక ఉన్నత ఉద్దేశ్యము కొరకు ఇవ్వబడుతుంది. దేవుని ఆశీర్వాదములను లోకమంతా వ్యాపింపజేయుటకు మనము ఆశీర్వదించబడితిమి. అబ్రహాము లోకములోని దేశములను దేవుని ఆశీర్వాదములోనికి నడిపించున్నట్లు దేవుడు అబ్రహామును తన కొరకు పిలుచుకున్నాడు. లోకములోని దేశములను దేవుని ఆశీర్వాదములోనికి నడిపించున్నట్లు దేవుడు మోషే దినములలోని ఇజ్రాయేలును తన కొరకు పిలుచుకున్నాడు. మరియు లోకములోని దేశములను మనము దేవుని ఆశీర్వాదములోనికి నడిపించున్నట్లు దేవుడు నేటి సంగమును తన కొరకు పిలుచుకున్నాడు. అబ్రహాము వృత్తాంతములను మొదటిగా పొందుకున్న ఇజ్రాయేలీయులకు ఈ విషయము ఎంతో ప్రాముఖ్యమైనదిగా ఉండెను. మరియు నేడు మనము క్రీస్తును అనుసరించుచుండగా ఇది మనకు కూడా ఎంతో ప్రాముఖ్యమైనదిగా ఉన్నది. ఈ పాఠములో అబ్రహాము జీవిత అవలోకనమును మనము చూశాము మరియు ఆదికాండములోని ఈ భాగము యొక్క నిర్మాణము లేక రూపము మీద మనము దృష్టి పెట్టాము. ఈ సాహిత్య నిర్మాణ నేపథ్యములో అబ్రహాము జీవితమును గూర్చి మోషే వ్రాసిన ముఖ్య అంశములను లేక విషయములను మనము పరీక్షించాము. ఈ పాఠ్యక్రమములో మనము ముందుకు కొనసాగుచుండగా ఈ పాఠములోని అంశములను మరలా మరలా ప్రస్తావిద్దాము. అబ్రహాము జీవిత వృత్తాంతములో 5 దశల సౌష్టతను మనము చూశాము మరియు అబ్రహాము జీవితములోని 4 ముఖ్య అంశములను కూడా మనము చూశాము. అబ్రహాముకు దేవుడు చూపిన దయ, అబ్రహాము యొక్క స్వామిభక్తి, అబ్రహాముకు దేవుడిచ్చిన ఆశీర్వాదములు మరియు అబ్రహాము ద్వారా దేవుడిచ్చిన ఆశీర్వాదములు. అబ్రహాము జీవిత వృత్తాంతము చాలా కాలము క్రితం ఇజ్రాయేలు కొరకు మొదటిగా వ్రాయబడినప్పటి ఉద్దేశమును గూర్చి మాత్రమే ఈ అంశములు మనకు మెలకువలను ఇవ్వవుగాని నేడు ఈ లేఖన భాగమును మన జీవితములకు అన్వయించుకునుటలో కూడా ఇవి సహాయపడతాయి.